ఇప్పుడు మీరు మీ చైన్లను రక్షించుకోవడానికి అమూల్యమైన సలహాలను సందేహాలను అందించడానికి మీ రైతునేస్తమైన వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థి రాహుల్ మీ ముందుకు వచ్చాడు. అన్న, మొన్న నేను ఊరిపోయిందే. అయితే గౌర్లో రైతులు మస్తు కష్టం చేస్తారు, కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం దిగుబడి కూడా వస్తలేదే. అయితే దీనికి కారణమేందంటే వాళ్లకు అసలు ఏమేమి యంత్రాలు ఉన్నాయో కూడా తెలుస్తలేవా, యూరియా ఎరువులు ఎంత మోతాదులో వేయాలో కూడా తెలుస్తలేదా. రైతులకు కనీసం ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి ఏమీ తెలుస్తలేదా. అగో, ఇప్పుడే మనకు తొందరనే కాల్ వచ్చింది, అయితే మనం ఫోన్ మాట్లాడదాం. హలో
హలో
హలో రైతన్న, ఎక్కడి నుండి?
హలో అన్నా, నేను సంజీవని మాట్లాడుతున్నా, నల్గొండ నుంచి.
అన్నా, నల్గొండ నుండానే?
అవునన్నా, నల్గొండ కోదారంగా మాట్లాడుతున్నా.
అన్నా, అంతా బాగేనా?
ఏం బాగన్నా.
అగో, నీకేమైందే?
ఏం చెప్పమంటావన్నా, ఈ ఏడు చక్కగా వర్షాలు లేవాయే, సాగర్ నిండకపాయే, ఉన్న బోర్లు చక్కగా పోయివైతే, పంటలు చక్కగా పండవైతే, ఏం చేయమంటావన్నా? మరి
నువ్వేం పంట వేసినావన్నా?
నేను అన్నా 2 ఎకరాల్లో వేరుశెనగ వేసిన.
అగో, వేరుశెనగేసినవానే? మార్కెట్లో మస్తు రేటున్నది దానికి, ఇక నీకు గావరెందుకే?
చెప్పినగా అన్నా, నీళ్లు సరిపోతలేదని.
ఓ గదా నీ బాధ, ఉన్న నీళ్ళని చక్కగా వాడుకుంటే సరిపోతుంది కదనే.
ఎట్లా వాడుకుంటారా చక్కగా?
అన్నా, నీకు కథ తెలుసానే.
ఏం కథ అన్నా? నువ్వు కథ అంటావు.
గదే, చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదవలేదా?
నేను ఇంతవరకు బడి మీద చూడలేదన్నా.
గదే అన్నా, గ కాకి కదా. అయితే ఒక ఊర్లా ఒక కాకు ఉండేదన్నట్టు. ఆ కాకి ఎండాకాలం పూట దానికి మస్తు దాహం అయితే అంటే ఊరంతా తిరగబట్టింది. అయితే ఓ దగ్గర దానికి ఓ నీళ్ళకుండ కనపడ్డది. దగ్గర పోయి చూస్తే దాంట్లో నీళ్లు కొన్నే ఉన్నాయి అన్నట్టు. అప్పుడు ఆ కాకి ఏం చేసిందో తెలుసానే?
ఏం చేసిందన్నా? అందులో ఇంకా దూకింది ఆ కాకి.
ఏ కాకి కుండలెందుకు దూకుతుందే? అయితే కాకి ఏం చేసిందంటే ఆడ చుట్టుపక్కల ఉన్న రాళ్ళని తీసుకొని ఆ కుండలేసింది. అప్పుడు ఆ కుండల నీళ్ళన్ని పైకి వచ్చినాయి. ఇక ఏం చెప్తుంది అది కాకి నీళ్లు పైకి వస్తే? నీళ్లు దాగిపోయింది. ఇగో, ఒక కాకే నీళ్ళని గంత సక్కంగా వాడుకుంటే మరి మనుషులం మనం ఇంత సక్కంగా వాడుకోవాలి?
మరి మనం ఎట్లా జాగ్రత్త వాడుకోవాలన్నా?
గదే చెప్తా విను. నువ్వు వేరుశనగ పంట వేసిన అన్నావు కదా, దానికి తుంపర్ల సేద్యం చేస్తే సరిపోతుంది.
అన్నా, ఈ తుంపర్ల సేద్యం అంటే ఏంది?
తుంపర్ల సేద్యం అంటే ఎక్కువ నీరును వృధా చేయకుండా అవసరమైన నీరును తుంపర్ల రూపంలో మొక్కకు అందించుడే. ఇంకా దీనిపై ఏ సమాచారం నీకు కావాలన్నా మీ దగ్గరున్న కేవీకే లేదంటే మీ వ్యవసాయ అధికారిని సంప్రదించు. సంప్రదిస్తే వాళ్ళకు తగిన సలహాలు ఇస్తారు నీకు.
అవు, మంచి మాట చెప్పిన కొడక, ఉంటా సల్లగుండు.
చూశారా, మన సంజీవే అన్న తన సమస్య పరిష్కారం ఎలా పొందాడో. ఇప్పుడు మనం ఇంకో కాల్ తీసుకుందాం.
హలో
అన్న, ఎవరు మాట్లాడేది?
హలో నమస్తే అన్న, నేను వరంగల్ నుండి రాజన్న మాట్లాడుతున్నా.
అన్న రాజన్న, చెప్పన్న మీ సమస్య ఏందే?
నాకు 2 ఎకరాల భూమి ఉన్నదన్న, మరి దానిలో ఏ పంట వేయాలో నాకు అర్థమైతలేదు, ఏం చేయాలో చెప్పన్న కొంచెం.
మొదట నువ్వు నీ పంట భూమికి పరీక్ష చేయించు.
అన్న, పరీక్ష అంటే గుర్తొస్తాంది, మొన్న మా కొడుకు కూడా పరీక్ష రాసిండు, కానీ భూమికి పరీక్ష ఎట్లా పెడతారే?
పరీక్ష అంటే రాసే పరీక్ష కాదే, జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష ఎట్లా చేస్తారో భూమి పరీక్ష కూడా గట్లే చేస్తారు.
అవునన్న, మొన్న మా కొడుకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ డాక్టర్ రక్త పరీక్ష చేసిండు, ఘటన ఇప్పుడు మట్టిని హాస్పిటల్ తీసుకోవాలా అన్న?
అగో, కరెక్టే నువ్వు చెప్పింది, కాకపోతే మట్టిని హాస్పిటల్ తీసుకోపోతే మంచిగా ఉంటుంది అయ్యప్పు. అసలు మట్టికి డాక్టర్లు ఉంటారా? ఉండరు కదా. దాని కొరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కేవీకేలో గాని డాట్ సెంటర్లో గాని మట్టికి పరీక్ష చేస్తారు.
అన్న, పరీక్ష ఎందుకే? మొన్న మా కొడుకు జ్వరం వస్తే దేవుని దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టించిన, తగ్గిపోయింది.
అయితే అది నిజమే కావచ్చు, కానీ గాల్ల దీపం పెట్టి దేవుడా ఆరిపోద్దంటే అది అసలు ఆరిపోకుండా ఉంటదా? గట్లే దేవుని దయతో పాటు మన ప్రయత్నం కూడా మనం చేయాలి.
అవును, మరి పరీక్ష చేయడానికి భూమిని అంతా ఎట్లా తీసుకోవాలి?
అన్నా, గట్ల కాదే, నీకున్న 2 ఎకరాల భూమి నుండి ఆడో పిడికిలి ఈడో పిడికిలి గట్ల మొత్తం 2 కిలోల మట్టిని తీసుకొని పో.
సరే అన్న, మంచిగా చెప్పినావు, నువ్వు చెప్పినట్లే ఇంకా రేపే పరీక్ష చేయడానికి మట్టిని తీసుకుపోతా.
అన్న మంచిది, ఇంకా నీకు ఏ సమస్య ఉన్నా మళ్ళోసారి మా చేన్ కబుర్ల కార్యక్రమానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది, కాల్ తీసుకుందామా? హలో నమస్తే అన్న.
హలో నమస్తే అన్న.
అన్న బాగున్నావా? అన్న
బాగున్నానా, మరి నీవెట్లున్నావే?
నాకేందన్న జబర్దస్త్ ఉన్నా. ఎక్కడి నుండి ఫోన్ చేస్తానవే?
నేను పాలమూరు నుంచి ఫోన్ చేస్తున్నానే.
అయితే గా పాలమూరులో పిల్లల మరిషెట్టు మంచిగా ఉన్నాదే.
బాగుందన్నా, దానికేమైంది?
మరి ఇంతకు నీ సమస్య ఏంది?
అదేం లేదన్నా, మా చేను పక్కలోళ్ళు మొక్కజొన్నలు వేసిండ్రు, వాళ్ళేమో ఇళ్లతో నాగలి కట్టి కూలలను పెట్టి వేసిండ్రు, కానీ విత్తనాలేమో ఒక్కొక్క తాను మంచిగా దగ్గర దగ్గర మొలిసినాయి, ఒక్కొక్క తాను అసలు మొలవనే లేదు. నేను కూడా ఇద్దాం అనుకుంటున్నా, మరి దీనికి ఏమన్నా మిషన్లు ఉన్నాయావే?
ఎందుకులేవే, ఈ మధ్యలో విత్తనాలు వేయడానికి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ అనేది వచ్చిందే.
అంటే గదేందే?
అంటే గది ఏం లేదు, మనం ట్రాక్టర్ను ఉపయోగించి దున్ననీకే నాగల్ వాడతాం. గిది కూడా గట్లనే ఉంటది.
అంటే ఎట్లుంటది ఇంతకు?
అంటే ఈ నాగల్కే రెండు డబ్బాలుంటాయి, వాటిలల్లా ఓ దాంట్లో విత్తనాలను ఇంకో దాంట్లో ఎరువులను పోసి ట్రాక్టర్కు పెట్టి దున్నినట్లు దున్నితే చాలు. ఇక విత్తనాలు ఎరువులు సరిగ్గా పడతాయి, చేను మొత్తం ఒకేలాగా పడతాయి, దీనికి కూలీలు కూడా అవసరం లేదు. అంతేకాదన్నా మంచిగా సాళ్ళలాగా పడతాయి, మంచి వరస ఉంటది.
సరే అన్న, మంచి ముచ్చట చెప్పినావు.
ధన్యవాదాలన్నా మరి ఫోన్ చేసినందుకు. ఇలాగే రైతులు ఫోన్ చేసి వారి యొక్క సమస్యలకు సమాధానాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కావాలనిపిస్తే కిసాన్ కాల్ సెంటర్ కూడా కాల్ చేయొచ్చు. మీకు తెలుసో లేదో కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ 1800 1551. ఇక ఇవాళతో మన కార్యక్రమం అయిపోయింది. మళ్ళా బుధవారం మధ్యాహ్నం 1:30 గిదే చేను కబుర్ల కార్యక్రమం ద్వారా మళ్ళా కలుసుకుందాం. నా పేరు రాజేశ్వరరావు, మాది రామాపురం అనే గ్రామం. చాలా ఏళ్ళైంది నిన్న నా ఊరిని విడిచి. ఎందుకో అని అనుకుంటున్నారా? నేనేమో తప్పులు చేస్తే మా ఊరు నుండి వెలివేశారనో ఇంకేదో ఊహించుకోకండి. ఏమీ లేదు, మా నాన్నగారు ఊరికి పెద్ద కావడం వల్ల నన్ను చదివించకపోతే ఇక ఊళ్ళో ఎవరూ కూడా తమ పిల్లలను చదివించరని అనుకుని నన్ను పై చదువుల కోసం పట్టణానికి పంపిండు. అలా ఊరు వదిలి వెళ్లిన నేను ఓ వ్యవసాయ ఇంజనీర్నయ్యాను. విదేశాలలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాను. కాని సెలవు మీద సరదాగా గడపడానికి మా ఊరికి వస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా ఊరు చాలా అందమైన గ్రామం, ఎప్పుడు పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉంటుంది. అందుకేనేమో మా ఊరికి అప్పటి వ్యవసాయ పద్ధతులను పాటించడం వల్ల నా చిన్నప్పుడే మా ఊరికి ఆదర్శ గ్రామంగా అవార్డు కూడా లభించింది. అరే, ఇంతలనే ఊరొచ్చిందే? అప్పుడు తట్టబుట్ట సర్దుకొని ఎక్కడికో వెళ్తున్న మా చిన్ననాటి స్నేహితుడు రాములు గారు కనిపించాడు. ఏరా రాములు, ఎట్టున్నావు? అంత మంచేనా?
అంతా మంచేనయ్యా.
అయ్యా ఏంద్రా, అసలు నన్ను గుర్తు వచ్చినావా లేదా?
రాజేష్ ఆరా నువ్వు?
అబ్బా, మొత్తానికి గుర్తు వచ్చినావురా.
నిన్నెట్టా మర్చిపోతానరా, కానీ మంచి రంగు తేలినావు, అసలు ఏం గుర్తుపట్టలే. అవురా, ఎట్టున్నావు?
నేను మంచిగా ఉన్నానరా. అవురా, పొద్దుగాలనే ఏడికో పోతానట్టున్నావు.
ఏం చెప్పంటావురా, మా కష్టాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిరా. ఈ వ్యవసాయ నష్టాలను తట్టుకోలేకపోతున్నాను, అప్పులు కట్టలేకపోతున్నా, అందుకే పట్నం పోతున్నా కూలి పని చేసుకుని బతుకుదామని. అగోగో బస్ వస్తుంది, పోతున్నా మళ్ళీ గల్తీగా.
అప్పుడు నాకు అనిపించింది, వ్యవసాయంలో ఆదర్శ గ్రామంగా నిలిచిన మా గ్రామంలో కూడా ఒక వ్యక్తి వ్యవసాయంలోని నష్టాలను భరించలేక ఊరు వదలడం నిజంగా నన్ను కదిలించింది. అప్పటికే నేను ఊరు వచ్చి వారం రోజులైంది. నేను మా ఊరికి వచ్చి ఊర్లో పరిస్థితులను మెల్లగా తెలుసుకున్నాను. ఊర్లో రైతులందరూ ఇంకా ఆ మూస పద్ధతులలోనే వ్యవసాయం చేస్తున్నారని, అందుకే నా వంతుగా ఊరికి ఏదైనా చేయాలనుకున్నాను. అందుకు ముందుగా మా ఊరి సర్పంచ్ అయిన వీరన్నను కలవబోతున్నాను. నమస్తే సర్పంచ్ గారు, నేను గుర్తున్నానా?
ఏరా బామ్మర్ది, వచ్చిన వారం రోజులకి ఇప్పుడారా కలవడం?
అగో, మా ఇంటి నుండి మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి నుండి మా ఇంటికి కూడా గంతే దూరం. అరే బామ్మర్ది వచ్చిండు, కనీసం దావతిద్దామన్న ఇంకిత జ్ఞానం కూడా మా బావకు లేకపోయా.
గదేం లేదురా, ఊర్లో ట్రాన్స్ఫర్ అవ్వాలని చెడిపోయినాయి కదా, దాని విషయం మీద మాట్లాడడానికి వారం నిండు తిరుగుతున్నా, గందుకే నేను కలవలేదురా. అవురా, ఏంది కదా విదేశాల నుండి గిట్లుడి పడ్డు?
ఏమున్నది మావా, ఎన్ని పెద్ద చదువులు అయినా పుట్టిన ఊరికి ఏదైనా చేయకపోతే ఎందుకు బావా?
కానీ మన ఊరికి ఇప్పుడేమైందనరా?
గట్లంటేవేంది బావా, ఊళ్ళో రైతులందరూ నష్టాలొచ్చి అప్పుల బాధలను పడలేక పట్టణాలకు ఎగిరిపోతాండే. ఇక ఇంతకన్నా ఊరికి ఇంకేం కావాలి బావా?
అవురా, మరి నువ్వు ఇప్పుడు ఇట్లయితే ఏం చేద్దామంటా అనుకుంటున్నావు?
ఏముంది బావా, నేను వ్యవసాయ ఇంజనీర్ని కదా, కాబట్టి నేను సరైన చదువుతోని ఊరికేదైనా మంచి చేద్దామని.
మరింతకు మరి నువ్వు ఏం చేద్దామనుకున్నావు చెప్పు మరోసారి.
గదంతా నీ చేతులలోనే ఉన్నది బావా.
నా చేతుల్లో ఏమున్నదిరా?
ఏముంది బావా, అసలు ఊర్లున్న ముఖ్యమైన సమస్య ఏందో నాకు కొంచెం చెప్పరాదే.
ఓ అదా, మనూర్లా? మనూర్లో ఏంది, దేశంలోనే ఉన్న సమస్య గదే కదా, దిక్కుమాలిన కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరు తెలియదు.
ఓహో, కరెంటు కష్టాల గురించా నువ్వు మాట్లాడేది?
గదే గదే.
దేశం దాక ఎందుకు గాని, ముందుగాల మన ఊరు సంగతి చూద్దాం.
మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు మరి ఒకసారి.
ఇంకేముంది, ఊరంతా అవసరాలకు సరిపడేంత విద్యుత్ శక్తిని మనం తయారు చేసుకునుడే.
గదేమన్నా పచ్చిపులుసు అనుకున్నావురా, ఊకేని తయారు చేసుకున్నీకే, ఇట్లా తయారు చేస్తే ఊకేనే.
ఇంకేముంది, సాంప్రదాయేతర ఇంధనాలను ఉపయోగించే.
అరే బామ్మర్ది, గా ఇంధనాలకు సాంప్రదాయమైందిరా?
అయ్యో బావా, సాంప్రదాయేతర ఇంధనాలంటే ఇంధనాలకు సాంప్రదాయాలున్నట్టు కాదు, మనకు సహజంగా లభించే ఇంధనాలు.
అంటేగా పెట్రోల్ డీజిల్ వాడాలా మరి?
నువ్వు అన్నట్టు పెట్రోల్ డీజిల్ వాడితే ఇల్లు పెంక అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా భూమి వేడెక్కి వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మనం వాడే ఇంధనాలు మనకు సరిపడే అందుబాటు ధరల్లో ఉండి మన వాతావరణానికి ఎటువంటి నష్టాలను కలిగించొద్దు.
మరి మనకు అందుబాటు ధరలు ఉండే వనరులు అంటే ఏంది ఇంతకు?
ఇంకేముంది, సౌరశక్తిని వాడే పంపులను పొలాలల్లో ఏర్పాటు చేసుడే.
గంత కాదు గాని నువ్వేం చెప్తావో నాకు తెలియదు. ఆ మొక్కలు ఎండిపోతా అంటే పాడు నిలుత్తలేదు. ఇక నిన్ను నువ్వేం చేయమంటావో నాకు చెప్పోసారి.
గదే ఇప్పుడు నేను ఆలోచిస్తానా, ఉన్నట్టుండి నేను వీళ్ళ జీవితాలను మారుతానంటే ఊళ్ళో ఎవ్వరు కూడా నమ్మరు.
ఏమ్రా అల్లుడు, ఏంది సర్పంచ్ గారితోనే మంతనాలు జరుపుతానా?
గదేం లేదు కిష్టయ్యమావా.
ఏముంది కిష్టయ్యగాక, మా నూలున్న కరెంటు కష్టాల గురించి రాజేశా అని చెప్పిన వాడు కూడా ఉపాయం ఆలోచించిండు. కానీ
కానీ ఏందిరా?
గదే కాక గా సోలార్ పంపుల గురించి ఊళ్ళో చెప్తే ఎవ్వరు నమ్మరు కదా. గందుకే ముందుగా దీన్ని ఎవరైనా పొలంలో పెడితే తర్వాత దాని గురించి ఊరంత ఎట్లనే తెలుస్తుందని.
దాని గురించి గంత దిగులెందుకురా అల్లుడు. ముందుగాల్లా అసలు దాని గురించి గదే గా సౌర పంపుల గురించి నాకు చెప్పు. మంచిగా అనిపిస్తే ఎవడో ఏంది, నేనే ముందుగాల నా పొలంలో పెట్టిస్తా.
సరే గాని మన ఊళ్ళో ఎండలు ఎట్లా కొడతానేవో కొంచెం చెప్పు.
గా ఎండల గురించి ఏం చెప్పమంటావురా, పనిచేసేటోళ్ళ గోస ఉచ్చుకుంటున్నాయి. ఇక నేను మీ అత్త కరెంటు లేక మొక్కలు ఎండిపోతా అంటే చూడలేక ఎన్నిసార్లు శంబులతో మొక్కలకు నీళ్లు పోసినాము.
నువ్వెంది కాక, ఊళ్ళు ఎంతో మంది గదే పని చేస్తున్నారు కదా.
ఆ గా పరిస్థితి నీకే కాదు, ఇక ఊళ్ళో ఎవరికి కూడా ఆ పరిస్థితి రావద్దు. అందుకే మనం ఈ సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవాలి.
మరి ఈ సోలార్ పంపుల గురించి చెప్పరా అంటే ఎండల గురించి చెప్తావేంద్ర నువ్వు.
ఆ గా ముచ్చటకే వస్తానా. అసలు ఈ సౌర పంపులు ఎట్లా పనిచేస్తాయంటే సూర్యుని నుండి వచ్చే కిరణాల్లో ఉండే శక్తిని విద్యుత్ శక్తిగా సౌర ఫలకాలను ఉపయోగించుకొని మారుస్తాయి.
అరే బామ్మర్ది, సౌర ఫలకాలంటే గుర్తుకొస్తుంది గవ్వేనాగా, మెరిసే అద్దాలుంటాయి.
ఆ గవ్వే మావా.
మరి అద్దాలంటున్నావు, వాటిని వాడడం కష్టమైతదేమోరా.
గదేం లేదు, వీటి వాడకం ఎంత సులువు అంటే దీని వాడడంలో ఎవరికి ఇంత చిన్న ఇబ్బంది కూడా కలగదు.
అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మరి?
ఆ మంచి ప్రశ్న అడిగినావు మావా. ముందుగాల మనకు ఎలాంటి కరెంటు కోతలు ఉండవు, వీటికి ఎట్లాంటి ట్రాన్స్ఫారాల అవసరాలు ఉండవు. కాబట్టి మనంగా విద్యుత్ సబ్స్టేషన్లకు ఫోన్లు చేసుడు ఉండదు, వాటి చుట్టూ తిరుగుడు కూడా ఉండదు. ఇక ఇవి ఎలాంటి మోటార్ శబ్దాలు కూడా ఏయే
అంటే ఇక మోటార్లు గుయ్యమని సప్పుడు ఏయే అన్నమాట.
ఏ ఆకాగా నువ్వు చెప్పురా అల్లుడు ముందు.
ఇవి రకరకాల సామర్థ్యాలు కలిగి ఉంటాయి. కాబట్టి మన భూమి ఎంత ఉందో అంటే ఎన్ని ఎకరాలుందో దానికి సరిపోయే అన్ని సౌర ఘటాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
మరి వర్షాకాలంలో ఎండ ఎక్కువ ఉండవు కదా, మరి ఇంకా రాత్రిపూట కూడా ఎట్లా మరి పనిచేసుడు ఇది?
నువ్వేం రందిపడకు మావా, రాత్రిపూట వీటికి బ్యాటరీలు పెడితే అవే పనిచేస్తాయి. ఇంకా ఈ సౌర ఘటాలకు తుప్పు అనేది కూడా వర్షాలు పడ్డప్పుడు పట్టదు. ఇంకా వీటికి 25 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. అంతేకాకుండా వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీ కూడా లభిస్తున్నాయి.
నువ్వంతా చెప్పేది బాగానే ఉన్నా గానీ ఇంకా వీటికి ఇంకేమేం పరికరాలు ఉంటాయి?
వీటిలా ముఖ్య భాగాలు ఏందంటే సోలార్ పంపు కంట్రోలర్, ఇంకా సోలార్ ట్రాకర్.
మరి ఇవి ఏం పనిచేస్తాయి?
సోలార్ పంపు కంట్రోలర్ దానంతటా అదే విద్యుత్ ఉన్నప్పుడు ఆపైతుంది, ఆన్ అవుతుంది. ఇది ఎటువంటి వాతావరణంలోనైనా ఉష్ణోగ్రతలలోనైనా పనిచేసే అవకాశం ఉంటుంది.
మరి గా సోలార్ ట్రాకర్ గురించి?
అరే ఏంది మావా, అసలు అవుతానే లేవుగా, ఏమంటావు బావా?
మరి మాకు ఆకనేనా ఆగేది, అసలు ఎక్కడ ఆగినా ఇక్కడ ఆడడానికి.
ఏమి సోది ఆపనరా, అరే రాజేష్ నువ్వు చెప్పు.
సరే మామా, సోలార్ ట్రాకర్ అంటే ఇది ఒక కొత్త విజ్ఞానం. ఇది ఏందంటే సౌర ఘటాలను సూర్యుడు ఎటువైపు ఉంటే అటు మనం వీటిని తిప్పుకోవచ్చు. దీని ద్వారా మనకు సామాన్య దిగుబడి కన్నా 25% అధిక దిగుబడి లభిస్తుంది.
అదంతా మంచిగానే ఉంది కానీ మరి ఇవి ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో?
ఆ నువ్వు ఏది అడిగినా అడగకున్నా గిది అడుగుతావని నేను ముందుగానే అనుకున్నా.
అగో మరి లెక్క పత్త చూసుకోవద్దా?
సరే మరి దీని లెక్క కొంచెం పెద్దగా ఉంటుంది.
గన్ని పైసలైతే? మరి
పైసల గురించి కాదు, ఇప్పుడు నీకు 20 ఎకరాల పొలం ఉన్నది, దాని గురించి చెప్తాయి. నువ్వు నీ 20 ఎకరాల పొలంలో 45 ప్యానెళ్లతోని సౌర ఘటాలను ఏర్పాటు చేస్తే నీకు 6000 వాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు ఇది 8.5 ఎస్పార్లతోని 10-12 గంటలు ఆగకుండా పనిచేస్తాయి.
మరి నా మోటార్ సామర్థ్యం అయితే 6.5 హార్స్పవర్లే కదా అల్లుడు.
గట్లయితే నువ్వు మిగిలిన కరెంటు నీ కోళ్ల ఫారానికి పంపించుకో, నీకు కరెంటు బిల్ అయినా తగ్గుతుంది.
ఏరా రాజేష్ గా, ఇది పైసలున్నోళ్ళకేనారా?
ఏంది మామా గట్లాడుగుతానో?
ఏం లేదు మరి, కిష్టయ్య కాకు లెక్క మొత్తం చెప్తుంటావు కదా.
ఏమ్రా వీరన్న, నా దగ్గర ఏమన్నా పైసలు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నావా ఏంది? అరే అసలు సర్కార్ దీనికి ఎంత సబ్సిడీ ఇస్తుందిరా?
ముందుగాల నేను చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం 30% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా 20% అంటే మొత్తం వీటికి 50% సబ్సిడీ వీటికి లభిస్తుంది.
అబ్బా, సరైన సమయంలో నాకు మంచి ముచ్చట చెప్పినవారు అల్లుడు. ఇక నేను దీన్ని తొందరగా నా పొలంలో పెట్టిస్తానురా.
ఆ గట్లనే మామా.
ఇలా సోలార్ పంపులను పెట్టించిన సంవత్సరం తర్వాత మన కృష్ణయ్య పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూద్దామా.
ఏం కృష్ణయ్య కాక, మొత్తం మీద మన ఊరికి ఆదర్శ రైతు అవార్డు సాధించినావు కదా.
నాదేముందిరా, అంత మన రాజేశ్వర దయ.
అరే రాజేశ్వర అంటే వ్యాధికి వచ్చిందే, అరే మళ్ళీ విదేశాలకు పోతున్నా కదా.
గట్లనా, అయితే పోయి కలుద్దాం పద.
ఆ కృష్ణయ్య మామ, మరి దావత్కి ఎక్కడికి పోదాం?
నువ్వు ఏడికంటే ఆడికేరా అల్లుడు.
అరే బామ్మర్ది, మొత్తం సాధించినావు కదరా.
నేనేం సాధించిన బావా?
నీకు తెలుసో లేదో, మన కిష్టయ్య కాక అని చూసి చాలా మంది సౌర పంపులను ఆర్డర్ ఇచ్చింది తెలుసా.
నాదేముంది బావా, నిన్ను నేర్చుకున్న చదువు మీకు ఉపయోగపడ్డది, గంతే చాలు నాకు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో బావా.
ఏందిరా అది?
దేశం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి, పల్లెలు బాగుండాలంటే రైతులు బాగుండాలి, రైతులు బాగుండాలంటే వారి పొలాలు బాగుండాలి, పొలాలు మంచి ఉండాలంటే ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయాలి.
అవునరా అవునరా, మనం చేసింది మన రైతులోకానికి అందరికీ తెలియజేద్దాం పదరా.
చేను కబుర్ల కార్యక్రమంలో వివిధ పాత్రలు పోషించిన వారు రాహుల్, ప్రణీత్, ప్రవీణ్, సందీప్, వీరందరికీ మా ధన్యవాదాలు.
వ్యవసాయ వ్యర్థాల నుండి వంటకు ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. బ్రికెట్ల రూపంలో ఇంధనాన్ని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం కోసం గృహ విజ్ఞాన కళాశాల వనరుల యాజమాన్యం మరియు వినియోగదారుల శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ టి నీరజాను సంప్రదించండి. వారి ఫోన్ నెంబరు 900051705050. ఫోన్ నెంబర్ మరొకసారి 900051705050.
అబ్బాబాబా, వేసవికాలం వచ్చేస్తుంది. ఇంటి దగ్గర నుండి ఇక్కడి వరకు ఎలా వచ్చానో ఏంటో. నాకే ఇలా ఉంటే మరి ఊళ్ళలో మన రైతన్నల సంగతి ఏంటో కదా. ఇలా నేను ఆలోచించి మనందరి కోసం మన స్టూడియోకి వేసవిలో వడదెబ్బను ఎదుర్కోవడానికి తగిన చర్యలు చెప్పడానికి న్యూట్రిషనిస్ట్ కుమారి ఇందుగాను ఆహ్వానించాము. మరి చకచక వారిని అడిగి మన సందేహాలన్నీ తెలుసుకుందామా. నమస్తే ఇందు గారు.
నమస్తే అండి.
మేడం, వేసవికాలం వచ్చింది, అందరూ బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు వడదెబ్బ తగులుతుందని. అసలు వడదెబ్బ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీన్ని నివారించాలంటే ఏం చర్యలు తీసుకోవాలో కాస్త చెప్తారా?
తప్పకుండా చెప్తానండి. వడదెబ్బ గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయండి, కానీ అవన్నీ నిజం కాదు. వడదెబ్బ అంటే మన శరీరంలో నీరు తగ్గి వేడి నియంత్రణ శక్తి అంటే వేడిని తట్టుకునే శక్తి కోల్పోయినప్పుడు వడదెబ్బ వస్తుంది.
మరి దీనికి ముఖ్య కారణం ఏమంటారు?
మనం వేసవిలో ముఖ్యంగా ఎండలో నీరు తాగకుండా ఎక్కువసేపు పనిచేయడం వల్ల వస్తుంది. అప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గి వేడి పెరుగుతుంది. దీనితో శరీరంలో కణాలు చచ్చిపోవడం మొదలవుతుంది. దాని వలన వడదెబ్బ వస్తుంది.
అలాగా అండి, దీనికి ఎక్కువగా ఏ వయసు వారు గురవుతుంటారు?
ఎక్కువగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు. ఇంకా చిన్నపిల్లల గురించి తెలిసిందే కదండి, ఎండలో ఆడుకోకుండా ఉండలేరు. ఇంకా గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు దీనికి ఎక్కువ గురవుతారు. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా ఎక్కువగా దీన్ని బారిన పడతారు.
ఈ వడదెబ్బకు గురైన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయంటారు?
వడదెబ్బకు గురైన వారి ఉష్ణోగ్రత శాతం 102 నుండి 104 డిగ్రీల ఫారెన్హైట్ ఉంటుందండి. వారి చర్మం పాలిపోవడం, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. కండరాల బలహీనత ఉంటుంది. ఇంకా తలనొప్పి, వికారం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. వారికి అధిక ఆయాసం కూడా వస్తుంది. ముఖ్యంగా వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తరువాత కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది. రక్తపోటు కూడా తగ్గుతుందండి.
అలాగా అండి, మరి వడదెబ్బ గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం కదండి, మరి ఇంటి దగ్గరే వారికి ప్రాథమిక చికిత్స చేయడం ఎలాగో చెప్తారా?
ప్రాథమిక చికిత్స అంటే అండి, మొట్టమొదట వడదెబ్బకు గురైన వారిని ఎండలో నుండి నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి శరీరాన్ని చల్లటి నీటితో తుడవాలి. ఏదైనా గుడ్డను తడిపి దానిపై వారిని పడుకోబెట్టడం వల్ల వాళ్ళ శరీరంలో వేడిని తగ్గించవచ్చు. ఒకవేళ వారికి శ్వాస అందనట్లయితే ఇతరుల నోటి ద్వారా శ్వాసను అందచేయాలి. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు మనం తడిగుడ్డతో తుడుస్తాము కదా, అలానే వీరి శరీరాన్ని కూడా ఒకసారి తడిగుడ్డతో తుడుస్తుంటే అలా మంచిదండి.
మరి వడదెబ్బకు గురైన వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
వడదెబ్బకు గురైన వారి ఒంట్లో నుంచి చెమట రూపంలో నీటిని కోల్పోతారు కదా. వారిని సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పంచదార, చిటికెడు ఉప్పు రెండు కలిపి తాగిపించాలి. దీనివల్ల శరీరంలో తగ్గిన లవణాలు సాధారణ స్థితికి తేవచ్చండి.
మేడం, వేసవికాలం అంటే వెంటనే గుర్తొచ్చేది అతి శీతల పానీయాలు. పెద్దలు పిల్లలు అందరూ తీసుకుంటా అంటారు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
లేదండి, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, వేడిని తగ్గించి ఒంటిని చల్లబరిచే పుదీనా రసం కానీ, లస్సీ కానీ, కొత్తిమీర రసం కానీ తీసుకోవడం మంచిది. దీంతో లవణాలతో పాటు కొన్ని పోషకాలు కూడా అందించగలుగుతాము. ఇంకా మన ఇంట్లో చిరుధాన్యాలతో చేసిన రాగి అంబలి కానీ, జావ కానీ, ఏవైతే త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఉంటే అవే తినిపించాలి. ఇలా చేయడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
ఓకే మ్యామ్, ఇప్పటివరకు వడదెబ్బకు గురైతే ఏం చేయాలో చెప్పారు కదా, ఇప్పుడు వడదెబ్బకు గురి కాకుండా ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్తారా?
తప్పకుండా అండి. ఎండ బాగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదండి, ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన పని ఉండి బయటకు వెళ్లాల్సి వస్తే మన వెంట గొడుగును తీసుకువెళ్ళడం మంచిది. ఇంకా శరీరాన్ని ఎండబారి నుండి తప్పించుకోవడానికి లేత రంగు దుస్తులు కానీ, నిండైన దుస్తులు, కాటన్ దుస్తులు ధరించాలి. నీరు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. వీటితో పాటు రోజుకు రెండు పూట్ల మజ్జిగను తీసుకోవడం ఇంకా మంచిది. అదే కాకుండా మన ఆహారంలో శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచే పండ్లను, కూరగాయలను తీసుకుంటే మరీ మంచిది.
సరే అండి, మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు, మరియు మాకోసం ఇంకా ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.
విన్నారు కదండి, వేసవిలో వడదెబ్బ నుండి ఎలా రక్షించుకోవాలి అని చెప్పిన ఇందు గారి సలహాల్ని. అదండి విషయం, ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్లడం, కాటన్ దుస్తులు అవి కూడా నిండుగా వేసుకోండి, పళ్ళ రసాలు, మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకోండి, చిరుధాన్యాలతో చేసిన అంబలి, జావ ఆహారంలో చేర్చుకోండి, మరీ మంచిది. ఈ విధంగా ఇవన్నీ పాటించి వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తిరిగి మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మరొక ఆరోగ్య సలహాతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప. మనం చిన్నప్పుడు తెలుసుకున్న ఎవరు గొప్ప కథ కాదండోయ్, మరేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? విందామా మరి.
ఏముండోయ్, వింటున్నారా? మన ఆహారంలో ఉండే పోషకాల మధ్య ఏవో ఎన్నికలు జరుగుతున్నాయంట. మరి తెలుసుకోవాలంటే మనం క్యారెట్, పాలు మధ్య జరుగుతున్న వాదనలు విందామా మరి.
ఓయ్ పాలు, విన్నావా? ఇది ఏవో ఎన్నికలు జరుగుతున్నాయంట కదా.
ఆ విన్నాను క్యారెట్. ఈ ఎన్నికలు విటమిన్ ఏ, విటమిన్ డిలలో ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి జరుగుతున్నవి.
అసలు ఎవరు గొప్ప అని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు?
నిన్న విటమిన్ ఏ, విటమిన్ డి మధ్య ఇలా వాదనలు జరిగాయి.
నిన్న?
ఓయ్ విటమిన్ డి, నీకు తెలుసా నేనెంత గొప్పదాన్నో? నా అంత గొప్పది ఎవ్వరూ లేరు.
అలా అంటవేంటి విటమిన్ ఏ? నేను కూడా చాలా గొప్పదాన్ని. నేను మనిషి ఎముకలకు చాలా అవసరం.
ఆహా, నేనేమైనా తక్కువనా? మనిషి కంటి చూపుకి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. అంతేకాకుండా మనిషి రోగ నిరోధక శక్తిని పెంచుతాను, అంటే రోగాలు రాకుండా కాపాడుతాను.
నన్ను తక్కువ అంచనా వేయకు విటమిన్ ఏ. మనిషి ఎముకల బలాన్ని పెంచి వాటిని విరగకుండా కాపాడుతాను. అంతేకాకుండా మనిషి కండరాల పనితీరును పెంపొందిస్తాను.
నేను అన్ని వయసుల వారికి చాలా అవసరం, ముఖ్యంగా చంటి పిల్లలకు.
వయసు పైబడిన ఆడవాళ్ళకి విటమిన్ డి అనేది చాలా అవసరం.
అలా అయితే విటమిన్ ఏ అనే నేను ఆహారంలో లేకపోవడం వల్ల మనిషికి చూపు దెబ్బతింటుంది, కొన్నిసార్లు గుడ్డితనానికి దారితీస్తుంది.
నేను లేకపోవడం వల్ల 2 నుండి 5 సంవత్సరాల పిల్లల్లో ఎముకల మెత్తదనం వల్ల ఎముకలు వంకరగా తిరిగిపోతాయి. అంతేకాకుండా మనిషికి మధుమేహం, రక్తపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
నేను ఆహారంలో లేకపోవడం వల్ల వచ్చే మొదటి లక్షణం రేచీకటి, అంటే తక్కువ వెలుతురులో చూడలేకపోవడం. అంతేకాకుండా కొన్నిసార్లు కంటి తెల్లగుడ్డు మీద త్రిభుజాకారంలో మచ్చలు వస్తాయి.
నేను విటమిన్ డి తెలుసా ఎక్కువగా పాలు, నెయ్యి, వెన్న, చేప నూనెలో మరియు ధాన్యాలలో, సోయాబీన్లో ఎక్కువగా ఉంటాను. సూర్యకాంతి మనిషి శరీరం మీద పడినప్పుడు నేను వారికి అధికంగా లభిస్తాను. మరి నువ్వు ఎందులో ఎక్కువగా ఉంటావు?
నా గురించి మనుషులకి కూడా తెలుసు. నేను తాజా ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో మరియు నారింజ లేక పసుపు పచ్చ రంగు పళ్ళల్లో కూరగాయల్లో ఎక్కువగా ఉంటాను. వీటిలోనే కాకుండా గుడ్డు కోడి మాంసం వెన్న చేపల్లో ఎక్కువగా ఉంటాను. చూసావా, అందుకే నేనే గొప్పదాన్ని.
అదేం కాదు, నీకన్నా నేనే గొప్ప.
నిన్న జరిగిన వాదనల వలన ఈ ఎన్నికలు జరపాలని మనం మిగిలిన స్నేహితులు నిర్ణయించారు.
సరే కానీ ఇంతకు నువ్వెవరికి ఓటు వేస్తావు?
నేను అది చెప్పలేను. మరి నువ్వెవరికి ఓటు వేస్తావు? ఓయ్ క్యారెట్, నీకు తెలుసా, నాలో విటమిన్ డి ఎక్కువగా ఉంటది, అందుకే నాకు విటమిన్ డి గొప్ప.
మరి నాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అందుకే నాకు విటమిన్ ఏ గొప్ప.
సరే చూద్దాం ఎన్నికల ఫలితాలు వచ్చాక.
అనౌన్స్మెంట్.
జరిగిన ఎన్నికల్లో విటమిన్ ఏ విటమిన్ డికి సమానమైన ఓట్లు వచ్చాయి. శ్రోతలారా, విన్నారు కదా, దీనివల్ల మనకు తెలిసిందేంటంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. అందుకోసం మనం రోజు విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆకుకూరలు పండ్లు గుడ్డు కోడి మాంసం కాలేయం ఎక్కువ తీసుకోవాలి. లేదంటే వాటి లోపం వల్ల మనకు రేచీకటి, కళ్ళల్లో తెల్లగుడ్డు మీద త్రిభుజాకారంలో మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా నల్లగుడ్డు కరిగిపోయి పూర్తిగా గుడ్డివాళ్ళయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది విన్నాక విటమిన్ ఏనే గొప్పదనుకోకండి, విటమిన్ డి కూడా మనకి చాలా అవసరం. అది మన శరీరంలో ఎముకలను బలపరుస్తుంది, మేధస్సును పెంచుతుంది, సరిగ్గా పనితీరుని పెంపొందిస్తుంది. అందుకని విటమిన్ డి ఎక్కువ ఉన్న పాలు గుడ్డు వెన్న చేప నూనె ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం మా అభిలాష. ఇక సెలవు.
శ్రోతలకు నమస్కారం. నా పేరు హిమబిందు. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ 3వ సంవత్సరం చదువుతున్నాను. నాకు తెలుసు చాలా మందికి ఆకుకూరలంటే ఇష్టం ఉండదు, కానీ ఆకుకూరలు మాత్రం అన్నిట్లో కంటే ఎంతో విలువైనవి. ఎందుకంటే ఖనిజ లవణాలు, విటమిన్లు, విటమిన్లండి, ముఖ్యంగా కంటిచూపుకి అవసరమైన విటమిన్ ఏ, ఇంకా రక్తహీనతకు తగ్గించే ఖనిజ లవణాలు అంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వీటిలో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మొదటిగా ఆకుకూరలు ఏంటేంటో ఒక్కసారి అనుకుందామా. గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర, పుదీనా, మెంతికూర, అబ్బబ్బబ్బా, ఇలా చాలా ఉన్నాయి. మన దేశంలో ఎన్నో రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి, ఎందుకంటే అవి చాలా చౌకగా ఉంటాయి మరియు ప్రతీ కాలంలో అందుబాటులో ఉంటాయి. ఆకుకూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉండడం వలన శరీరం యొక్క పెరుగుదల, దృఢత్వం మరియు రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఇందులో ముఖ్యంగా ఉండే విటమిన్లు ఏంటంటే విటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్ మరియు విటమిన్ సిలు ఉంటాయి. ఎంతో మంది మనం చూస్తుంటాం కదా, అంధత్వం, రేచీకటి లాంటి కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయని వీటిని మనం విటమిన్ ఏ ద్వారా నివారించవచ్చు. మరి విటమిన్ సి ఏం చేస్తుందండి? అది మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా ఉండే ఖనిజ లవణాలు ఏంటంటే ఐరన్, కాల్షియం, సోడియం మొదలగునవి. ఐరన్ గురించి ముందుగా మనం తెలుసుకుందాం, అదేంటంటే రక్తహీనతను నివారిస్తుందని. మరి కాల్షియం సంగతి ఏంటంటే ఇది మన ఎముకలను దంతాలను దృఢంగా ఉంచుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకుకూరల్లో పీచు పదార్థం కూడా ఉంటుంది. మరి పీచు పదార్థం యొక్క ఉపయోగాలేంటి? పీచు పదార్థం మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడం మూలాన గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం నుండి విముక్తి కలిగిస్తుంది. ఆకుకూరల రసాన్ని పచ్చని రక్తం అంటారు. ఇప్పుడు వాటిని ఎలా వండాలో తెలుసుకుందాం. మొదట ఆకుకూరలను తీసుకుని నీటిలో 1-2 సార్లు కడిగి వాడండి. అలాగని మరీ ఎక్కువ కూడా కడగకూడదు, ఎందుకంటే వాటిలో ఉండే నీటిని కరిగే పోషకాలు అంటే విటమిన్ బి సీలు మొదట ఆకుకూరలని నీటిలో 1-2 సార్లు కడిగి వాడండి. అలాగని మరీ ఎక్కువగా కూడా కడగకూడదు, ఎందుకంటే వాటిలో ఉండే నీటిలో కరిగే పోషకాలు అంటే విటమిన్ బి సీలు తొలగిపోతాయి. వీలైతే ఉప్పు నీటిలో కడగండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు గాని ఆకుకూరలు కోశాక కడగకూడదు. ఎందుకు? ఇంతకు ముందు చెప్పినట్లే నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి కదా అండి, మరి అవి తొలగిపోతే ఎలా? మనం తీసుకుని ఏం లాభం? రెండవ విషయం ఏంటంటే ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికించడం వలన విటమిన్ సి ఆవిరైపోతుంది. ఇలా ఆవిరైపోకుండా ఉండాలంటే ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం చాలా మంచిది. ఎప్పుడు కానీ ఆకుకూరలను తాజాగానే ఉపయోగించాలి, ఎందుకంటే నిల్వ ఉంచడం వలన అందులో ఉన్న కెరోటిన్, విటమిన్ సి తగ్గిపోతాయి. ఆకుకూరలు తింటే ఆరోగ్యం ఖాయం కాబట్టి ఆకుకూరలు రోజూ తినండి. ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా ఉండండి.